ఎంతమంది ఎన్ని విధాలుగా సమన్వయించారంటే భగవద్గీతలో ఒక్కొక్కటి చదువుతుంటే ఒక్కొక్క ప్రత్యేకత. ఇప్పుడు మనము మనలో ఏ ఒక్కరమో ఒకసారి రాయాలి అనుకుంటే అనేక విశేషాలు మనకే మన బ్రెయిన్ నుంచి వస్తాయి. ఈ గతాసం అగతాసం గురించి ఇంకొక చిన్న చమత్కారమైనటువంటి అర్థాన్ని చెప్పారు పెద్దలు. ప్రతి జీవుడిలోనూ ప్రతి వ్యక్తిలోనూ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి పిపీలికాది బ్రహ్మ పర్యంత్రం రెండు విశేషాలు ఉంటాయి. ఒకటి మార్పు చెందునవి, రెండు మార్పు చెందనివి. ఈ మాట్లాడి సంభాషించేటువంటి ఈ రామకృష్ణలో కూడా రెండున్నాయి. ఒకటి మార్పు చెందనిది, మార్పు చెందేది. మార్పు చెందనిది బాల్యం నుంచి యవ్వనం నుంచి వార్ధక్యం నుంచి రేపు దేహం పోయిన తర్వాత ఇంకో దేహం వచ్చిన తర్వాత అది మారదు, నేను మారదు, నాది మొత్తం మారుతుంది, నాకు సంబంధించింది మారుతుంది, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం ఉండకపోయినా అన్ని సందర్భాలు మారిపోతాయి, అన్ని సంబంధాలు మారిపోతాయి. ఒకవేళ ఈ ప్రపంచంలో ఏదైనా మారదు అని అనుకుంటే అసలు దేహమే పోతుంటే మనమే పోతుంటే మారు. సో మార్పు చెందునది, మార్పు చెందనిది, ఈ రెండు కలిసి ఒక చోట ఉన్నాయ్యా. మార్పు చెందే వాటి గురించి విజ్ఞుడు తెలిసిన వాడు దుఃఖించడు. ఎందుకనంటే అవన్నీ కూడా ఇన్నవిటబ్లీ అవన్నీ మారనున్నవి. దట్స్ ఆల్. ప్రస్తుతం మనం ఏవేవి అత్యంత విలువైనవి అనుకుంటున్నామో, ఏ సంబంధాలు అనుబంధాలు బాంధవ్యాలు వ్యవహారాలు విషయాలు మన ఇష్టాలు అయిష్టాలు కోపాలు ఆవేశాలు ఇవన్నీ ఏవేవి ఏ ఏ విషయముల పట్ల అనుకుంటున్నామో అవన్నీ కూడా మార్పు చెందనున్నాయి. సో ప్రతిదీ ఈ సృష్టిలో ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్. మార్పు చెందనిది మార్పు చెందదు. సో విజ్ఞుడు నిత్యానిత్య వివేకి మార్పు చెందబోయే వాటి గురించి దుఃఖించడు. అవి మార్పు చెందడానికే ఉన్నాయి. మార్పు చెందని దాని గురించి దుఃఖించడు, అది ఎడిదిరిగి మార్పు చెందదు. సో అసలు దుఃఖించవలసిన అవసరం లేదు అని మహనీయులు చెప్తూ, ఇప్పుడు మనం ఇంతవరకు మనం నిన్న కూడా కొన్ని దృష్టాంతాలు చెప్పుకున్నాం, ఇక ముందుకెళ్తున్నామండి. ఇప్పుడు ఒక కొత్త పాయింట్ చెప్పుకొచ్చారు. ఈ అధ్యాయం అంతానండి జ్ఞానానికి సంబంధించింది. సాంఖ్యం అంటే ఏంటి? కపిలముని సాంఖ్యయోగం చెప్పారు. అసలు పరమాత్మ తత్వాన్ని చెప్పడానికి డివిజన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. సాంఖ్యం అంటే టు డివైడ్ అండ్ దెన్ అండర్స్టాండ్, కలిసిపోయి ఉన్నటువంటి వస్తువుని మనం విడివిడిగా చేసుకుని అప్పుడు మనం అర్థం చేసుకుంటాం అన్నమాట. సాంఖ్యము జ్ఞానము భారతీయ తత్వశాస్త్రంలో మహత్తరం అని చెప్పాల్సిందే, ఇంకెక్కడా మీకు కనిపించదు ఇంతటి విశ్లేషణ. ఆ విశ్లేషణే బ్యూటీ ఆఫ్ ఇండియన్ థింకింగ్, ఇండియన్ ఫిలాసఫీ. నతువేవ అహం జాతునాసం. సరే, ఇప్పుడు ఈ దేహాల గురించి మనం అర్థం చేసుకునేటప్పుడు ఒక చిన్న విషయం నీ దృష్టిలోకి పెడతానయ్యా. దిస్ టైమ్ నన్ను నేనే ఎగ్జాంపుల్గా తీసుకుంటా. అహం జాతునా, నేను ఉండకపోవటం అనేది నతు ఏవా అనగా, ఈ కృష్ణుడు అని పిలువబడుతున్న ఉపాసించబడుతున్నటువంటి ఈ ఉపాధి ఉంది చూచావు, ఈ దేహము రాకముందు నేనున్నా, ఈ దేహం వచ్చినప్పుడు దేహం పోవచ్చుగాక నేనుంటా. అవతార సమాప్తి అయింది, కృష్ణయ్య ఇక్కడే ఉన్నారు, మనం కృష్ణయ్యని ఉపాసించట్లా. సో ఈ దేహము రాకముందు నేనున్నాను, ఇప్పుడు ఉన్నాను, తర్వాత ఎలా ఉన్నా నేనున్నాను. కఠోపనిషత్తులో చోట యమధర్మరాజు చెప్తాడు, ఎట్లా ఉంటావు ఇప్పుడు ఎలా ఉంటావు అప్పుడు అలాగే ఉంటావు, ఏదిదా తదా ముత్ర. కాబట్టి నా గురించి ఈ ఒక విశేషం నీకు చెప్తున్నాను, దేహం విషయమై అంతకు ముందున్నా, ఇప్పుడున్నా, తర్వాత ఉన్నా, త్రికాలాల్లో ఉన్నా నేను. నతు ఏవ అహం, నేను లేకపోవటము అనేది లేనేలేదు. ఐఎమ్ ఎవర్ ఎగ్జిస్టెంట్. సత్ సత్ స్వరూపుణ్ణి, ఎప్పుడు ఉండేవాడిని. సత్కి లేకపోవడం అనేది క్వశ్చనే ఉందండి. నేను ఉన్నాను, ఎప్పుడైనా సరే స్వప్నం ఉంది, ఇప్పుడు స్వప్నంలో ఎట్లా అనుభవిస్తున్నాం అనేది ఇప్పుడు మన క్లారిటీ లేకపోవచ్చు. కాబట్టి కానీ అప్పుడు నేనున్నాగా, నేనుంటే కదా నా స్వప్నం. సో ఏది ఉంటే జాగృత్ స్వప్న సుషుప్తి పునర్జన్మ వగైరా ఉంటాయో అది ఎప్పుడు సత్. అది నేను ఉన్నాను అని ప్రతి జీవుడు అనుకుంటున్నాడు కదండి. ఆ నేను ఏమైంది, ఆ ఉనికి అన్నాం సత్. నేను లేకపోవడం క్వశ్చనే లేదు ఏ సిచ్యువేషన్లో. ఈ విధంగా నా గురించి చెప్పాను కదా, ఇప్పుడు నౌ ఐ విల్ కమ్ టు యూ. మ్యాక్రో లెవెల్ చెప్తున్నారండి.
నత్వం
నేనే కదయ్యవు. ఓ అర్జున, నీవు కూడా ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండని వాడివి కాదు, అనగా ఎల్లప్పుడూ ఉండేవారు గారు. ఇద్దరు నరనారాయణులు కదండి, ఎప్పుడు నువ్వు ఉంటావయ్యా, ఎప్పుడు నేను ఉంటాను. సో నువ్వు ఎల్లప్పుడూ ఉంటావు, ఇదివరకు ఉన్నావు, ఇప్పుడున్నావు, తర్వాత ఉండబోతావు. నేను ఇదివరకు ఉన్నాను, ఇప్పుడున్నాను, తర్వాత ఉండబోతాను. సో యు అండ్ ఐ ఆర్ గోయింగ్ టు స్టే, మన ఉనికి ఎక్కడికి పోదు. నైమే జనాధిపా, ఏ రాజుల గురించి, ఏ దేహాల గురించి, వీళ్ళు ఈ దేహాలు చనిపోతారేమో, వీళ్ళు మరణిస్తారేమో అని నువ్వు, వీళ్ళు చంపబడుతున్నారు కదా అని నువ్వు అనుకుంటున్నావో, వాళ్ళందరూ కూడా ఇమే జనాధిప, ఈ రాజులందరూ నీకు కనపడే వాళ్ళందరూ కూడా ఇతపూర్వం ఉన్నారు, ఇప్పుడు ఉంటారు, ఎప్పటికీ ఉంటారు. నా చ ఇవ నా భవిష్యామహ, నువ్వు నేను ఈ రాజులు భవిష్యత్తులో ఉండే జీవులు, ఇప్పటి జీవులు, ఎప్పటి అందరము కూడా సర్వే వయం అత పరం, మనం అందరం ఇదివరకు ఉన్నాం, ఇప్పుడు ఉంటాం, ఎప్పటికీ ఉంటాం. చూడండి ఎంత గొప్ప తీరియో, ఎప్పటికీ ఉండేవాళ్ళం అంట మనం అందరం. అంతేకాని దేహంతో ప్రారంభం కాము. దేహే జాతే నజాతోసి, దేహే నస్తే నా నశిసి. దేహంతో ప్రారంభం కావు, దేహంతో ఎండుకావు. ఇది అన్ని మతాలు చెప్తున్న విషయమే. దేహంతో ఎండుకావు కాబట్టి అయ్యా నువ్వు ఆ తర్వాత ఇగో ఈ స్వర్గం అనుభవిస్తావు, ఈ నరకం అనుభవిస్తావు అని చెప్పేవే కనుక అన్ని మతాలు ఒప్పుకుంటున్నాయి. కానీ ఇంత సైంటిఫిక్గా భారతీయ తత్వశాస్త్రంలో అంత మాత్రంగా అది ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఇది విన్న తర్వాత పునర్జన్మ ఉన్నదా లేదా ఇవన్నీ దే బికమ్ వెరీ సింపుల్ క్వశ్చన్స్, వెరీ క్లారిటీ, చాలా సుస్పష్టమైపోతుంది. కాబట్టి మనం అందరము కూడా, వాళ్ళందరూ కూడా, ఎవరిని నువ్వు చంపబోతున్నావో, ఎవరు చచ్చిపోతారని నువ్వు దిగులు పడుతున్నావో, వాళ్ళందరూ కూడా ఇదివరకు ఉన్నారు, ఇప్పుడు ఉంటారు, తర్వాత ఉంటారు. దేహం రాకముందు ఉన్నారు, దేహం ఉన్నప్పుడున్నారు, దేహం తర్వాత ఉంటారు. ఎవరూ కూడా ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండని వాళ్ళం కాదు. అలా అందరము కూడా ఆత్మస్వరూపులమే కాబట్టి ఆత్మకి ఈ నిన్న ఉండటం, మొన్న లేకపోవడం, వాళ్ళు రావటం ఇవన్నీ ఉండదు. ఇప్పుడు మ్యాక్రో లెవెల్ చెప్పి మైక్రో లెవెల్కి వస్తున్నాడు. దేహినో అస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర. చూడండి, ఒక దేహి ఉన్నాడు, నేనే ఉన్నాను, 1951లో పుట్టాను, చిన్న పిల్లవాళ్ళ ఈ కూచిపూడిలో తిరిగాను, పెరిగాను, బాల్యం. ఆ బాల్యం తర్వాత నెమ్మదిగా కౌమారం, యవ్వనం, ఆ తర్వాత క్రమంగా ఉద్యోగం చేయటం, ఆ తర్వాత ఇప్పుడు 60 వచ్చాయి, ఇంకో 5 ఏళ్ళు పోతే, 10 ఏళ్ళు పోతే 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఎప్పుడో ఎగిరిపోవచ్చు ఈ దేహం. ఏ విధంగా దేహి బాల్యము, యవ్వనము, వార్ధక్యము పొందుతున్నాడో, ఒక బాలుడు ఏమయ్యాడు కాలేజీ లెవెల్కి వచ్చేసరికి యువకుడయ్యాడు. అయ్యో నా బాల్యం ఏమైంది, ఎక్కడ పోయింది, ఎవరిని ఎత్తుకుపోయారా అని ఇంటికి వెతుకుతున్నాడా, మరి ఏం చేస్తున్నాడు, ఏమైంది బాల్యం. బాల్యం ఈవెన్చువల్లీ బికేమ్ యవ్వనం. ఆ యవ్వనం తర్వాత ఏమైంది, అది కాలగర్భంలో కలిసిపోయి నెమ్మదిగా వార్ధక్యం వచ్చింది. వార్ధక్యం అయిన వాడు నా బాల్యం ఎవడెత్తుకుపోయాడు, యవ్వనం ఎవడెత్తుకుపోయాడు అనుకుంటున్నాడా, అనుకోట్లా, అదే వెతకట్లా. ఇట్స్ న్యాచురల్ సీక్వెన్స్. బాలుడు యువకుడు అవుతాడు, యువకుడు మేము 5 ఏళ్ళకు ఒకసారి వస్తున్నప్పుడల్లా అంతకుముందు జనరేషను ఇంతవాళ్ళు బ్యాంకు ఈ విధంగా మేము చూస్తుండేవాడిని. ఈ విధంగా మీ మన కళ్ళు ఎదుర్కొండానే అందరూ వస్తున్నారు, అలా ఈలోగా ముసలాళ్ళు అయిపోతున్నారు, ఆ ముసలాళ్ళు అందరం మనం ఉన్నాం, మనం ముసలాళ్ళు అవుతున్నాం, మనం పిల్లల్ని చూస్తున్నాం, మనం వెళ్ళిపోతాం, ఈ వ్యవహారం జరుగుతుంది. ఏ విధంగా అయితే ఈ దేహం పొందిన ఇతడు బాల్యము, బాల్యం తర్వాత యవనము, యవనం తర్వాత వార్ధక్యము పొందుతూ ఉన్నాడో, తథా ఇన్ ద సేమ్ స్టైల్, అదే విధిగా దేహ అంతర ప్రాప్తి. ఈ జీవుడు ఏం చేస్తాడు, ఈ దేహాన్ని వదిలినప్పుడు మరొక దేహం పొందుతాడు. ఇంకా దేహికి చావెక్కడుంది, ఆ దేహం అయిపోయిన తర్వాత ఎండ అయిందా ఎండవలా, ఆ దేహం తర్వాత వార్ధక్యం బాల్యం వెళ్ళిపోయినట్టే యవ్వనం వెళ్ళిపోయినట్టే వార్ధక్యం కూడా పోయి మళ్ళీ ఏమొస్తుంది? మళ్ళీ బాల్యం వస్తుంది. ధీర తెలుగులో ధీ అంటే బుద్ధిశక్తి, తత్ర నముక్ష్యతే దీన్ని చూసి మోహం పొందడు. ఎవడైనా పిల్లవాడు యువకుడు అవగానే మా కర్మ గాలింది, మా పిల్లాడు యువకుడయ్యాడు, ఎంత ఘోరం జరిగింది అని ఎవరైనా అనుకుంటున్నావా? అర్థమే లేదు. పిల్లవాడు యువకుడు అవుతాడు, దట్స్ ఆల్. పసిపిల్లవాడు ఒళ్ళో ఉన్న పిల్లవాడు నడుస్తున్నాడు, అయ్యో నడుస్తున్నాడు ఏంటి పడుకున్నవాడు అనుకుంటున్నావా? ఆ నడుస్తున్నవాడు స్కూల్కి వెళ్తున్నాడు, అయ్యో స్కూల్కి వెళ్ళడం ఏంటి అనుకోట్లా. ఆ తర్వాత కాలేజీ, ఆ తర్వాత పెళ్లి చేస్తున్నాం, అప్పటిదాకా నాన్న అంటే బెంగ, ఇప్పుడు నాన్న కనబడితే బెంగ, వచ్చేసాడు కాలేజీకి, అయిపోయింది ఉద్యోగం వచ్చేసింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమనుకుంటున్నాం? ఆ పిల్లవాడు అలా అలా ప్రోగ్రెస్ అవుతున్నాడు, ఆయన యువకుడు వార్ధక్యం అవుతున్నాడు. ఇవన్నీ ఎక్కడ ఏమి మామూలుగా సందర్భాలు జరుగుతున్నట్టే తథా ఇన్ ద సేమ్ స్టైల్ దేహ అంతర ఇంకో దేహం వస్తుంది. ధీర తత్ర నా మోక్ష్యతి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేహం తర్వాత నేను ఉన్నాను అని ఎంతో లాజికల్గా పెట్టినటువంటి ఎక్స్ప్లెయిన్ చేసిన తత్వశాస్త్రం. అసలు ఆ ధైర్యం ఉంటే ప్రాబ్లం ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హాఫ్ ది ప్రాబ్లం ఇస్ సాల్వ్. అయితే మనకు దేహం వచ్చింది, అంతకుముందు దేహం వదిలాం, ఇప్పుడు దేహం వచ్చింది, అయ్యో దేహం వదిలాము, ఈ దేహంలోకి వచ్చాం, ఇవో ఈ దేహం వదులుతున్నాం, మరొక దేహంలోకి వెళ్తున్నాం అనే అనుభూతి మనకు ఉందా? స్వామి చెప్తున్నాడు, అవతారమూర్తి చెప్తున్నాడు, అవతారమూర్తి చెప్తున్నాడు కాబట్టి ఆయన అనృతం చెప్పరు కాబట్టి ఒప్పుకున్నాం, ఓకే. కానీ అనుభవం ఏమయ్యా, నువ్వు చెప్తున్నావు బాగానే ఉంది, మరి అనుభవం ఏది అన్నదానికి యోగవాసిష్ఠాది గ్రంథాల్లో ఎంతో మహత్తరంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అనేక దృష్టాంతాలు తీసుకుని ఈ జీవుడు తర్వాత జీవుడికి దేహానికి ఉన్న సంబంధం మహత్తరంగా చెప్పారు. భగవద్గీత ఒక థియరీ చెప్తుంది, యోగవాసిష్టం లాంటి గ్రంథం దాన్ని సబ్స్టాన్షియేషన్ చెప్తుంది. అందుకని చాలా ఇందులో చెప్పంది అందులో చెప్పింది లేదు, అందులో చెప్పంది ఇందులో చెప్పింది లేదు, ఇవే కాన్సెప్టు అనేక యాంగిల్స్లో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుకనే మన తత్వశాస్త్రాలు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ విషయాలే అనేక చోట్ల అనేక స్టైల్స్లో చెప్పారు. ఇప్పుడు చూడండి, మనకు ఈ అనుభూతి తెలుస్తోందా తెలియటం లేదు, ఎందుకని? దానికి కూడా ఆన్సర్ ఇచ్చేస్తున్నారు స్వామి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయా, అర్జున జీవుడు ఒక దేహం పొందినప్పుడు ఏముంటుంది దేహం పొందితే? దిస్ ఈజ్ అన్ ఇంజన్. ఈ ఇంజన్లో కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి, కొన్ని స్పార్క్స్ ఉన్నాయి. ఏంటి? కళ్ళు చూపులు కనబడటానికి ఒక అరేంజ్మెంట్. ఇప్పుడు దీనిలో వైర్లు సౌండ్కి వాటికి వీటికి తగ్గించడానికి పెంచడానికి ఉన్నట్టుగా ఈ దేహం కూడా ఒక యంత్రం లాంటిది. దీనిలో చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, ఆ ఫంక్షన్స్కి కనెక్షన్స్ ఉన్నాయి. సో దేహం అనేది ఒక వస్తువు, దాన్ని జీవుడు ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు ఈ దేహంలో ఏం చేస్తున్నాడు? కళ్ళతో చూస్తున్నాడు, చెవులతో వింటున్నాడు, చర్మంతో స్పర్శ, ఈ విధంగా నాలుకతో రుచి చూస్తున్నాడు. ఈ విధంగా ఈ పంచ ఇంద్రియాలతో పంచ అనుభూతులు పొందుతున్నాడు. ఈ ప్రపంచం ఈ పంచ అనుభూతులే, దానికి అందుకని దీన్ని ప్రపంచము అన్నారు, పంచము అన్నారు. ఫైవ్ ఫ్యాక్టర్స్, శబ్ద స్పర్శ రూప రస గంధాలు, ఈ ఐదు ఫ్యాక్టర్సే. మనం ఈ దృశ్యంలో ఎంత సుఖం వెతుక్కున్నా ఒకవేళ స్వర్గలోకానికి వెళ్తే వీటిలో ఫైనల్ సుఖాలు ఉంటాయే కానీ అంతకుమించి వేరే వస్తువే ఉండదు. ఇప్పుడు ఈ మాత్ర పంచతన్మాత్రలు ఈ దేహాన్ని స్వీకరించినటువంటి జీవుణ్ణి స్పృశిస్తున్నప్పుడు ఏమవుతోంది? ఇతను సుఖ దుఃఖాలు, ఇది సుఖము ఇది దుఃఖము, ఇది బాగుంది ఇది బాగోలేదు అనేటువంటి ఉద్వేగం పొందుతున్నాడు. బాగున్నవి కోరుకుంటున్నాడు, అక్కర్లేని వదలాలనుకుంటున్నాడు, ఇంకా కావాలనుకుంటున్నాడు, ఏదో కావాలనుకుంటున్నాడు. ఆహా ఇది బాగుంది, ఇంకా బాగుంది, ఇంకో వ్యక్తి చూడాలి. ఈ విధంగా చూపుల్లోంచి ఎక్కడికొక్కడో వెళ్తున్నాడు, ఏదో చూస్తున్నాడు, అలా చూసి ఇంకేదో చూడాలి, ఏదో వినాలి. ఈ విధంగా ఇంద్రియాలతో ఏదేదో కావాలి ఇంకా అని వాటితో తన్మయం పొందుతున్నాడు. అందుచే వాటిలో ఎందుకు తన్మయం పొందుతున్నాడు? వాటిల్లో ఎక్కడో సుఖ దుఃఖాలు ఇతను స్పృశిస్తున్నాయి, వాటికి ఇతను వశుడు అవుతున్నాడు. అయితే ఈ పంచతన్మాత్రలో వచ్చేటువంటి సుఖము ఒకప్పుడు సుఖంగా ఉన్నట్టు అనిపిస్తున్న విషయమే, మరొకప్పుడు అది దుఃఖంగా అనిపిస్తుంది. ఇంకేదో కావాలనిపిస్తుంది. ఏదైనా ఒకటి పొందిన తరువాత ఇంకా మళ్ళీ దాని గురించి మాట్లాడమండి. కలర్ టీవీ లేనంతకాలం కలర్ టీవీ లేదు, కలర్ టీవీ కలర్ టీవీ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ దాని సాటిస్ఫాక్షన్ కంటిన్యూ అవ్వదు, ఇంకో వస్తువు కోసం వెళ్తుంది. వాళ్ళలో ఇంకేదో ఇంకేదో ఎక్కువ ఛానల్స్ ఉన్న టీవీ అనో, లేదా ఇంకేదోనో, ఇంకో నెట్ అనో, ఇంకోటో ఇంకోటో ఏదో ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి. ఇది ఇది ఈ సెర్చ్కి అంతు లేదు. ఇంత అయితే ప్రకృతిలో లభించేటువంటి దానిలో 0.005% కూడా మనం ఇట్లే చేసి ఉండం. అయినా ఇంకేదో కావాలి, ఏదో కావాలి. పాపం పరమాత్మ అన్నీ సృష్టించారు. ఈ జీవుడు ఆ ఇంద్రియాలతో ఇంకేదో కావాలి, ఇదో కావాలి అనుకుంటూ అనేక సుఖ దుఃఖాలు పొందుతూ ఉండగా, అయితే ఈ సుఖ దుఃఖాల విషయంలో జీవుడు వాటిల్లో తన్మయం అవుతూ, నేను బలానప్పుడు వచ్చాను, ఈ బలానప్పుడు దేహాన్ని స్వీకరించాను, బలానప్పుడు వదులుతున్నాను, బలానప్పుడు ఇంకొక దేహాన్ని స్వీకరిస్తున్నాను అనే అవేర్నెస్ మర్చాడు. అప్పుడు ఏమైంది, అతను అసలు ఈ దేహంలో యొక్క రాకపోకలని గమనించలేకపోతున్నాడు. దేహం తర్వాత తన యొక్క ఉనికిని సైంటిఫిక్గా ఎక్స్పీరియన్స్ మిస్ అవుతున్నాడు. మళ్ళీ కొత్త దేహం వచ్చేసరికి పాత దేహం అయిపోయే విషయాలన్నీ ఒక స్వప్నంలోంచి బయటకు వచ్చిన తర్వాత స్వప్న విషయాలు అయినట్టుగా, ఈ జీవితంలో విశేషాలన్నీ ఏమిటి, మృత్యువు తర్వాత ఇదంతా ఒక పెద్ద స్వప్నం వంటిదే. ఆ చనిపోయిన వాడు వెనక్కి చూసుకుంటే అందులో ఉండే అనుభవాలు, అనుభూతులు, సంబంధాలు ఇవన్నీ ఏమిటి, జస్ట్ ఇన్ ఏ డ్రీమ్. వర్తమానంలో ఇవన్నీ మనకు సత్యం అనిపించినవి, దేహం పోయిన తర్వాత వెనక్కి చూసుకుంటే ఇవన్నీ ఒక స్వప్నం విశేషాలు వలే. అజ్ఞాని స్థితి ఇలా ఉంటుంది. జ్ఞాని స్థితి వర్తమానంలోనే వీటిలో ఉండే స్వాప్నికతని గమనిస్తాడు కాబట్టి అది స్వప్నం, ఇది పోయేదే, ఇది నిజం కాదు, ఇది నాకు అలా అనిపిస్తోంది, ఈ ప్రపంచం ఇలా కనిపిస్తోంది, కానీ వాస్తవానికి ఇది స్వప్న సదృశ్యమే అని ముందరే గమనించి వర్తమానంలోనే వీటిని స్వీకరించేటప్పుడే చెక్వేన భుంజీర వదిలేసి స్వీకరిస్తూ ఉంటాడు. ఈ ఎవరైతే వీటిలో తన్మయం అవుతాడో వాడు ఆగమా పాయినో ఈ సుఖ దుఃఖాలన్నీ కూడా ఏ ఒక్క వస్తువు వల్ల కూడా నిజమైన సుఖం, శాశ్వతమైన సుఖం లభించడం అనేది లేనే లేదు. చాలా గొప్ప విషయం అనుకుని తెచ్చుకుని నా లోలు పోయిందో చిచి ఏమండి పెళ్లి చేసుకుంటాడు. అబ్బా అమ్మాయి అంటే ఎంత ఇష్టమో పెళ్లి చేసుకుంటారు. ఈలోపు లవ్ లెటర్లు కూడా రాసుకుంటారు పెళ్లి ముందర, పెళ్లి చూపుల తర్వాత అంతా అయిపోతుంది. పెళ్లి చేసుకుంటారు, అమ్మాయి కాపురానికి వస్తుంది, ఒక సంవత్సరం అయిపోతుంది. చిచి ఈ మొహం నాకు బాగాలేదు. ఆ ఈ మొహం ఆడు ఇద్దరు తిట్టుకున్నారు, 2 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 5 ఏళ్ళు. ఓహో అసలు ఒకటి మొహం చూడాలంటే చూసుకోవాలంటే ఏ అంతకుముందు ఏమైంది, మొట్టమొదటి చూసినప్పుడు పెళ్లి చూపుల్లో ఎంత అందమైన అమ్మాయి, ఈ అమ్మాయి తప్పితే ఇంకేమన్నీ చేసుకొని అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు, ఎంత ఆనందంగా పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడేంటి ఇద్దరు కొట్టుకుంటున్నారేంటి అంటే, ఈ ప్రపంచిక విషయాల్లో అవి మొట్టమొదట ఏదో బాగున్నట్టు అనిపించినా అది అలా స్థిరంగా ఉండదు. ఆగమా పాయినో అనిత్య, అటువంటి ఈ ప్రాపంచిక విషయాలు వస్తున్నప్పుడు ఒకవేళ బాగున్నా మళ్ళీ పోతున్నప్పుడు బాధగా అయిపోయేలా. అందుచేత నీవు పరమసత్యాన్ని తెలుసుకోవాలంటే తాం తితిక్షస్వ, వాటిని ఓర్పుతో అంటే అంతేగాని వాటితో ఇమ్మర్స్ అయిపోయి బ్యా అనకూడదు. కించిత్ ఓర్పుతో తితిక్ష, తితిక్షతో ఇవి ఇలాగే ఉంటాయి, కసెప్ బాగుంటాయి, కసెప్ బాగుండవు, ఓకే లెట్ లెమ్ బి దేర్ వే, మనమేం డిస్టర్బ్ కావాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక బలంతో వాటిని యాక్సెప్ట్ చేయటం, వాటి మార్పు చేర్పులను అంగీకరించేటువంటి మనస్తత్వం దాన్ని తితిక్ష అంటారు. అంతేగాని వచ్చినప్పుడు ఒక ఎగిరికంత ఇవ్వటం, మళ్ళీ పోదే అనుకోవడం ఇలా ఉంటుంది జీవితం. తితిక్షస్వ భారత అర్జున, ఈ పంచతన్మాత్రలు కల్పించేటువంటి జగద్ అనుభవాలు ఉన్నాయి చూసావు, వీటి పట్ల నువ్వు కొంత ఓర్పు వహించాలి. ఇవి ఇలాగే ఉంటాయండి అందరికీ, అంతేగాని మనకాయ కష్టాలు వస్తున్నాయి, ఎవడికి కష్టాలు కాదు, కాసేపు కష్టాలు, కాసేపు సుఖాలు, కాసేపు ఇష్టాలు, కాసేపు అయిష్టాలు, ఇంతే తీసేయి, ఇవి ఇలాగే అందరికీ ఉంటుంది అన్న ఒక భావనతో ఒక తితిక్ష, ఒక ఓర్పు డెవలప్ చేసుకోవాలి నువ్వు. ఎవరైతే ఈ ప్రపంచంలోని సంబంధములను, వ్యవహారములను, విషయములను, ఈ దృశ్యములను ఎంహిన్న వ్యధయంతి, ఎవడైతే వ్యధ చెందాడో వీటితో, ఈ ప్రపంచంలో జరిగే విషయాలకి ఊహ వ్యధ చెందడం, మా ఆవిడ ఎలా అండి, మా పిల్లలు ఎలా అండి, వాళ్ళు అటువంటి వాళ్ళండి, వీళ్ళు ఇటు వాళ్ళు, ఎదుటి వాళ్ళు ఇటు వాళ్ళని, ఈ విధమైనటువంటి అనేక వ్యధలు పొందడం అలవాటైపోయింది. విత్ కామెంటరీస్. సంఘటనలు చూసి వ్యధ పొందుతాం, వరి అయిపోతుంటాం. ఈ ప్రపంచంలో జరిగేటువంటి ఏవో విషయాలను చూసి వరి అయిపోతుంటాం. ఇప్పుడు ఏమైంది, ఏం హిన వ్యధయంతి ఇన్న కండిషన్ ఇస్తున్నాడు. ఎవడు వ్యధ చెందడో ఏతే పురుషం, ఆ జీవుడికి సమ దుఃఖ సుఖం, ఇక్కడ వచ్చేటువంటి సుఖ దుఃఖాలు అంటే ప్లెజెంట్ అన్ప్లెజెంట్, ఇష్టమైనవి అయిష్టంగా, కొన్ని ఇష్టంగా ఉండటం కొన్ని అయిష్టంగా ఉండటం, ఇవ సరే కొన్ని ఇష్టంగానూ ఉంటాయి కొన్ని అయిష్టంగా ఉంటాయి. ఇవాళ సుఖం ఇష్టంగా ఉంటుంది, రేపు అయిష్టంగా ఉంటుంది, ఎల్లుండి ఇంకో రకంగా ఉంటుంది. భార్యాభర్తలకు సంబంధించి చూడండి, ఇవాళ హాయిగా మాట్లాడుకుంటుంటారు, రేపు మన అనే ఒకరి మీద ఒకళ్ళు చిచ్చి నీ మొహం ఉంది నీ మొహం, మళ్ళీ సాయంకాలం ఇంకో రకంగా మాట్లాడుతున్నాం. ఈ విధంగా నిమిషం నిమిషానికి ఇద్దరు సంబంధమే ఈ విధంగా ఉంది. ఏ మిగతా సంఘటనలు కూడా చెప్పవలసిన అవసరం లేదు. ఇటువంటి వాటిని చూసి ఇది ఇలా ఉంది అది అలా లేదేంటి నా కర్మ ఇలా కాలిందేంటి అనుకునేవాడికి ఎవడు వ్యధ చెందుతాడో వాడు ఏం మిస్ అవుతాడు, ఒక పర్మనెంట్ ట్రూత్. దేహానికి తనకు ఉన్నటువంటి సంబంధం, దేహము రాక దేహము ఉనికి దేహం పోక, దానికి సంబంధించిన అనుభూతి, దానికి సంబంధించిన ఎక్స్పీరియన్సు, దానికి సంబంధించినటువంటి సెన్స్ ఆఫ్ రియలైజేషన్ మిస్ అవుతాడు. ఎందుకు మిస్ అయ్యాడు, ఈ ప్రాపంచిక విషయాల్లో మా అమ్మ మా నాన్న నా కొడుకులు నా భార్య నా వాళ్ళు నా ప్రిస్టేజ్ నా పేరు ప్రతిష్టలు నా గొప్పతనం ఇటువంటివన్నీ నావి 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 అనుకుంటూ వాటితో ఒకనొక సంబంధం పెట్టుకుని ఆ సంబంధించి సుఖ దుఃఖాలు ఆహ్వానించి ఈ గొడవలో పడిపోయి, అయ్యా ఒకప్పుడు వచ్చాను ఈ దేహం, ఒకప్పుడు వచ్చింది నాకు ఉంది, ఇప్పుడు ఇది బాల్య యవ్వన వార్ధక్యాలు పొందుతోంది, ఒకప్పుడు పోతుంది, ఐఎమ్ సెపరేట్ ఫ్రమ్ దిస్ బాడీ, ఈ విషయం మిస్ అయిపోతున్నాడు. ఎందుకని ఇంద్రియ విషయాలతో ఇమ్మర్స్ అవడంత. ఎవడు వీటికి వ్యధ చెందడో ఏం హిన వ్యధయంతి ఏతే పురుషం సమ దుఃఖ సుఖం ధీరం. ధీ అంటే సాంస్క్రిట్లో బుద్ధి, కామన్ సెన్స్, కొంచెం కామన్ సెన్స్ యాక్టివ్గా పెట్టుకున్న వాడికి ఇవి సంబంధాలు. ఏమండి, ఇప్పుడు కొడుకు చిన్నప్పుడు చాలా అనుకూలంగా ఉంటాడు, తర్వాత న్యాచురల్లీ అతని వైఫ్ అంటే అతనికి ఇష్టం ఉంటుంది. ఇప్పుడు అదేంటి ఇంత టర్న్ అయిపోయింది నేను ఇంత పెంచాను అని వరి అయితే అతనికి సత్యం ఎలా తెలుస్తుందండి. అనేక సంఘటనలు ఏదో మాట అవే తెచ్చుకోవడం గుర్తు చేసుకోవడం, చూడండి వాళ్ళు అట్లా అన్నారండి, వీళ్ళు ఇటుండాలి వాళ్ళు అటుండాలి వీళ్ళు ఇటుండాలి వాళ్ళు ఆ మాట అన్నారు వీళ్ళు ఈ మాట అన్నారు కోడలు ఆ మాట అంది అప్పుడు ఇది అయింది ఇప్పుడు ఇది అయింది ఇవే తలుచుకుంటున్న వాడికి అసలు ఈ దేహం నాకు ఎప్పుడు ఎందుకు వచ్చింది ఎట్లా వచ్చింది ఈ దేహానికి నాకున్న సంబంధం ఏంటి అన్నటువంటిది ఏ మర్చిపోతున్నాడు. ఈయన ఎవరు, రాజాధిరాజు. ఆశీనము అదే ఒక కథలో చెప్తున్నట్టు ఒక చక్రవర్తి గారు, ఆయన సమక్షంలో ఈ మనస్సు బుద్ధి చిత్తము జీవుడు ఇవన్నీ ప్రవర్తిస్తున్నాయి, నాటక జగన్ నాటకాలలో ప్రవర్తిస్తున్నాయి, అంతేగాని ఆయన ఎప్పుడు దిగడు. అటువంటి తన స్వస్వరూపాన్ని ఏ మరచి, ఈ దేహం ఎప్పుడు వచ్చింది పోయింది దీనికి నాకున్న సంబంధం ఐఎమ్ సెపరేట్, సినిమాకి సినిమా చూసేవాడికి సినిమాకి ఉన్న సంబంధం మనకు ఈ దృశ్యానికి ఉన్న సంబంధం అనేది ఏమరుస్తున్నాడు. ఎందుకని ఆ సంఘటనలో ఇమ్మర్స్ అయ్యాడు. ఒక సినిమాకి వెళ్ళాం లేకపోతే ఒక టీవీ చూస్తున్నాం సీరియలు, వాడికి ఎవరికో చాలా కష్టాలు వచ్చాయి, చూడండి ఎంత దుర్మార్గుడు ఆ అమ్మాయిని ఎంత కష్టపెడుతున్నాడు, వాడిని ఈ నరకాలండి కొట్టాలండి, వాడు బయటకు వస్తాడు తన ఏమండి అసలు మనం చూసేది ఏమిటి దానికి మనం ఎలా ఇటువంటి వాడు. ఇది టీవీయే ఎవడో కల్పించాడు, వాడు డబ్బుల కోసం అడ్వర్టైజ్మెంట్ కోసం వాడు అడ్వర్టైజ్మెంట్ కంపెనీ డబ్బులు ఇచ్చింది, వాడేదో జనాన్ని కాస్త కసేపు చూపించాలని తీశాడు, ఈ విషయం మర్చిపోతాం కదా. వాడెవడో కల్పన, నిజంగా ఆ క్యారెక్టర్స్ ఉన్నాయా, వాడికి మేకప్ చేసి డైరెక్టర్ గారు ఆ సిచ్యువేషన్ ఆ ఫీలింగ్ చూసేవాడికి రావాలని చేశాడు. ఈ ప్రపంచం కూడా అంతే, చూచేవాడికి ఆ ఫీలింగ్ రావాలని చేశాడు అంతే. అంతేగాని దానిని ఇది నా ఇది ఫీలింగ్ రావాలని చేశాడు కానీ నిజంగా నేను పొందక్కర్లా. ఏమండి సీన్లో అక్కడే దుఃఖం ఉంటే మనం కూడా ఏడవాలా, మనం ఏడవడం ఏంటండి, వాడు ఏడుపు సీను అట్రాక్షన్ కోసం సక్సెస్ కోసం పెట్టాడు. ఈ ప్రపంచంలో ఏడుపులు కూడా ఉంటుంది, నిజంగా ఏడవకూడదు. ఇది మనం గమనించకపోవడం వల్ల ఈ జీవుడు అతను సత్యాన్ని మిస్ అవుతున్నాడయ్యా. ఎవడు వ్యధ చెందడో ఈ ప్రపంచంలో జరిగే సంఘటనలకి. సో అమృతత్వాయ కల్పతే, వాడు అమృతత్వం అంటే ఏంటి, దేహంతో పొట్టని దేహంతో పోని తన స్వరూపాన్ని ఆస్వాదించడానికి గమనించడానికి ఎంజాయ్ చేయటానికి అర్హుడవుతాడు. ఎవరు, ఈ శబ్దస్పర్శ రూపరసగంధాల్లో ఇవి నిజమే అని ఎవడైతే ఇమ్మర్స్ గాడో, వీటిలో సుఖ దుఃఖాలు ఉన్నాయి ఉంటే ఉంటాయి ఒక ఇవినే పట్టించుకోకర్లా. ఏమండి పెద్దలో సుఖ దుఃఖాలు ఉంటాయి, అయితే నాకు సంబంధించి దే ఆర్ నాట్ అడ్రస్ టు మీ, నేను వాటికి చెందిన వాడిని కాదు అవి నాకు చెందినవి కావు అనుకోవచ్చా. అనుకోవడం అలవాటు చేస్తేనండి ఎంత హాయిగా ఉంటుందో ఈ ప్రపంచంలో. అనుకుంటూ 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 ఉంటే కొన్నాళ్ళకి అనిపిస్తుంది, అనుకోవాలన్నమాట. ఆ సందర్భం వచ్చిందనుకో, ఈ సంఘటన నేను సంబంధం లేని, నేను చూచేవాడినే కానీ వేరేవాడిని ఈ తతంగం అని. వీటిలో సుఖ దుఃఖాలు నాకున్నాయి, నా నేను దుఃఖపడవలసిన సందర్భము, నేను సుఖపడవలసిన సందర్భము అని ఏ జీవుడు ఈ దృశ్యాలను చూచి అనుకోడో వాడికి ఒక క్వాలిఫికేషన్ వస్తుంది. ఏంటి? సో అమృతత్వాయ కల్పతి, అమృతత్వాన్ని పొందటానికి అర్హుడవుతాడు. సో యు ఆర్ విల్ బి క్వాలిఫైడ్. ఆత్మ అనుభూతి, ఆత్మానుభూతి అంటే ఏంటండి? ఈ దేహం అనే వస్తువు, మనస్సు కూడా ఒక వస్తువు, అవన్నీ బాహ్య వస్తువులు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్, బయట వస్తువులు అనమాట అవన్నీ. ఆ బయట వస్తువులు బయటే ఉంటాయి, అంతేగాని అవి రోగులు రావు, నా ఆత్మస్వరూపాన్ని అవి స్పృశించవు అని గమనించిన వాడే ఎవరు వేరుగా ఉంటారో వాళ్ళు. మనం చెప్పుకున్నాం, నేను చెప్తా, ఇంతకన్నా బాగా చెప్తా, కానీ ఆ అనుభవం వచ్చిందా నాకు? రాలా, రాకపోవచ్చు. కానీ మనం ప్రయత్నిస్తే రెండు మూడు జన్మలు కావచ్చు, ఏమైనా పని మొత్తం మీద జన్మతో ఎండుగా మన ప్రాక్టీస్ ఆగదు. మనం దీనికి మనకు ఉన్నటువంటిది సినిమా చూసేవాడికి మనకు ఉన్నది. మా గురుగారు విద్యాప్రకాశానంద స్వామి ఒకడు, ఓరోజు ఒకడు బేరమని ఏడుస్తున్నాడు, ఊరిని దుంపది ఎందుకు ఏడుస్తున్నాడు చూద్దాం అని. వాడు గొప్ప రచయిత, నవలా రచయిత. ఆ నవలా రచయిత అంటే ఇది జరిగిందని కాదు, ఆయన ఒక పాయింట్ చెప్పడానికి చెప్పారు. ఆ నవలా రచయిత ఏడుస్తున్నాడంట, ఈయన వెళ్ళారు, ఏంటా ఏడుస్తున్నావు? ఏం లేదండి, ఈ నవల. అయితే ఏమైందట ఈ నవల? ఏమైంది ఈ నవలకి? నేనేనండి రైటర్ని. అయితే సోవాట్, బాగా సేల్స్ అవ్వలేదా? బ్రహ్మాండంగా సేల్స్ అయింది, మరి ఏంటి బాధ? 8వ పేజీ చూశానండి, అక్కడ హీరోయిన్ గారు పడే కష్టాలు చూసి నాకు ఏడుపు వచ్చి ఏడుస్తున్నానండి. ఊరికి మా కథ రాసినప్పుడు నువ్వే. ఇప్పుడు వాడికి ఏం చెప్పాలా? ఈ జీవుడి దుఃఖం అటువంటిదని ఆయన చమత్కారంగా చెప్తుండేవాడు. తను రాసుకున్న కథలో తనే రాసేది. హూ ఈజ్ ది డ్రాఫ్టర్ ఆఫ్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది వరల్డ్ అంటే నీకు నువ్వే అని అనేకసార్లు అనేక యాంగిల్స్లో ప్రూవ్ చేశారు పెద్దలు. నాకు నేనే ఇది దుఃఖము అనుకుని దుఃఖం దుఃఖిస్తున్నా, ఇది నాకు ఇలా ఉంటే చాలా దుఃఖంగా ఉంటుందండి, ఇలా ఉంది కాబట్టి ఏడుస్తూ కూర్చుంటా అయిపో. అది ప్రజ్ఞావాదం అని చెప్పారు ఇందాక. ఎవడైతే ఈ ప్రపంచంలోని విషయాల గురించి ఇది ఇలాగా ఉంటాయి ఏడవని, ఏవైతే మనకి సత్యానికి దీనికి సంబంధం లేదు. సత్యం ఏంటండి? అసలు సత్యాన్ని స్పృశించగలవా ఈ ప్రపంచంలో ఈ రూల్సు, రెగ్యులేషన్స్, శాస్త్రాలు, అనుభూతులు, అనుభవాలు, ఇంకోటి ఇంకోటి ఇవేమి స్పృశించలేవు ఆత్మ వస్తువుని. ఆ స్పృశించబడనటువంటి ఆత్మ వస్తువు మనం, కానీ ఇందులోని ఒక వస్తువు ఒక విషయం కాదు అని ఎవడైతే ఈ సుఖ దుఃఖముల పట్ల ఒక సమత్వం, సమ దుఃఖ సుఖం ఫేవరబుల్గా ఉంటుంది, అన్ఫేవరబుల్గా ఉంటుంది, ఇట్స్ న్యాచురల్. వాళ్ళు ఇలా ఉంటుంది, రేపు ఇంకో రకంగా ఉంటుంది, అంతే. దాని గురించి పెద్ద దిగులు పడవలసింది ఏంటి? మనకేనా? అందరికీ ఇలాగే ఏడుస్తుంది, తీసేయి. ఓకే, వీల్ యాక్సెప్ట్ ఇట్. ఎవడైతే ఓకే అని యాక్సెప్ట్ చేసేసాడో వాడికి ఏ క్వాలిఫికేషన్ వస్తుంది? ఆ అమృత స్వరూపాన్ని, తన యొక్క అమృత స్వరూపం. అమృత స్వరూపం అంటే ఏంటి? ఈ దేహంతో, దేహానికి సంబంధించి దేహంతో నశించని తన యొక్క స్వరూపాన్ని జ్ఞాపకం పెట్టుకోవడానికి, ఆస్వాదించడానికి అర్హత వస్తుందయ్యా. నాసతో విద్యతే భావో. ఇంకో విషయం చెప్తున్నాను నేను, అసలు ఈ ప్రపంచంలో రెండు ఉన్నాయ్యా, ఒకటి సత్, రెండు అసత్. అసత్ అంటే టెర్మినాలజీ చెప్పేసింది, అసలు అది నిజం కాదు. అది ఓ సినిమా ఉందండి, రామారావు గారును సావిత్రి గారు హీరో హీరోయిన్, కృష్ణకుమారి గారు హీరో హీరోయిన్, ఏదో ఒకసారి ఒక సంఘటన గుర్తుకొస్తుంది. సరే అయిపోయింది, వాళ్ళకిద్దరు పిల్లలు పుట్టారు, వాళ్ళు ఎవరినో ప్రేమించారు, భార్యాభర్తలు. వాళ్ళు నిజంగా భార్యాభర్తలా? నిజంగా భార్యాభర్తలు కాదన్నారు, ఇందాక భార్యాభర్తలు అన్నారు. అంటే సినిమా వరకు భార్యాభర్తలే, వాస్తవానికి భార్యాభర్తలు ఈ ప్రపంచంలో. అక్కడ అసత్తు కూడా ఉనికి లేకపోలా, కానీ కండిషన్. అసత్ అంటే అక్కడ ఆ సందర్భానికి ఉచితంగా చూస్తే ఉంది, వాస్తవానికి లేదు.